ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అందరికీ నమస్కారం. వచ్చేసాం మీ ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ విద్యార్థులం. ఈ వారం చేను కబుర్లలో మనం డ్రిప్ పద్ధతి ద్వారా నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. డ్రిప్ పద్ధతిని బిందు సేద్యం అని కూడా అంటారు. ఈ బిందు సేద్యం గురించి మనకు వివరించడానికి మన విద్యార్థులు మన ముందుకు ఒక నాటిక రూపంలో వస్తున్నారు. ప్రస్తుత సంభాషణ రాఘవ ఇంకా సురేష్ల మధ్య జరుగుతోంది. రాఘవ ఒక యువ రైతు, సురేష్ ఒక ఆదర్శ రైతు. ఈ సంభాషణ సాళ్లగడ్డ అనే గ్రామంలో జరుగుతోంది. అదేంటో మనం కూడా విందాం.
ఏంది సురేష్, ఎట్లున్నావు? ఈ మధ్య అస్సలు కనిపిస్తలేవు.
ఏం లేదు రాఘవ, ఈ వర్షాలు పడతనే లేవు, పంటకు నీళ్లు సరిపోతనే లేవు.
అయ్యా సురేష్, నీళ్లు తక్కువ వాడుకునే కొత్త పద్ధతులు చాలా ఉన్నాయి కదా, అవి పాటిస్తే తక్కువ నీటితో మనం పంటలు పండించుకోవచ్చు.
అలాగే వాటి గురించి నాకు అంతగా తెలియదు, జర చెప్పరాదా అన్న?
ముందు నువ్వు చెప్పు, ఏ పంటలు వేద్దాం అనుకుంటున్నావు? కూరగాయల, పండ్ల తోటలా?
కూరగాయలు అనుకుంటున్నా, ఎందుకంటే మార్కెట్ లో మంచి రేట్ వస్తున్నాయి.
ఇప్పుడు నీకు చెప్పే బిందు సేద్యం పద్ధతి కూరగాయలు పండ్ల తోటలకు కూడా వాడుకోవచ్చు.
బిందు సేద్యమా? అదేంటి?
ప్రతిరోజు మొక్క మొక్కకు కావలసిన నీటిని డ్రిప్ల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలంలో అతి స్వల్ప పరిమాణంలో గంటకి 1 నుండి 12 లీటర్ల వరకు అందించే విధానాన్ని బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు.
అవునా, మరి అన్ని పంటలకి ఒకేలాగా వాడతారా?
లేదు సురేష్, వేసే పంటను బట్టి 5 పద్ధతులున్నాయి. ఆన్లైన్ డ్రిప్ పద్ధతి, ఇన్లైన్ డ్రిప్ పద్ధతి, మైక్రోజెట్ పద్ధతి, మినీ మైక్రో జల్లు పద్ధతి, ఇంకా పొగమంచు అంటే మిస్ట్ ఇరిగేషన్ పద్ధతి.
రాఘవ, నాకు వీటి గురించి ఇంకా మంచిగా చెప్పావా?
సరే సురేష్, ముందుగా ఆన్లైన్ డ్రిప్ పద్ధతి గురించి తెలుసుకుందాం. దీంట్లో నీరు బొట్లు రూపంలో మొక్క వేర్లకు చేరుతుంది. దీన్ని ఎక్కువగా మొక్కల మధ్య దూరం ఎక్కువ ఉన్న పంటల్లో వాడతాం. అవి ఏమంటే మామిడి, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, కొబ్బరి, అరటి తోటలకు వాడతారు.
మరి రాఘవ, ఇన్లైన్ డ్రిప్ అంటే ఏంటి?
ఇన్లైన్ డ్రిప్ అంటే మొక్కల మధ్య దూరాన్ని బట్టి డ్రిప్పర్లను లేదా ఎమిటర్లని లాటరల్ లైన్లో యంత్రము మీద నిర్ణీత దూరంలో అమర్చిన లీటర్లను ఎన్నిక చేసుకుంటాం.
మనకి కావలసిన దూరం ఉన్న పైపులు దొరుకుతాయా?
ఎమిటర్ల మధ్య దూరాన్ని 30, 40, 60, 75, 100, ఇంకా 120 సెంటీమీటర్లుగా అమర్చిన లాటరల్ లైన్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ పద్ధతి ముఖ్యంగా చెరుకు, పత్తి, కూరగాయలు ఇంకా పూల తోటలకు వాడతారు.
మరి మైక్రోజెట్ పద్ధతిని దేనికి వాడతారు?
ఈ పద్ధతిని ఎక్కువగా ఇసుక నేలల్లో ఇంకా ఎక్కువ నీరు ఇంకే భూముల్లో ఎత్తు పంటలైన మామిడి, కొబ్బరి, నిమ్మ, పామాయిల్ తోటలకు, గ్రీన్ హౌస్ ఇంకా షేడ్ నెట్లో వేసే నర్సరీలకు పూల మొక్కలకి ఎక్కువగా వాడతారు.
అవును, దీంట్లో పైప్లని ఎలా అమర్చుకోవాలి?
దీంట్లో నీటిని జల్లు రూపంలో భూమి నుండి 50 సెంటీమీటర్ల ఎత్తు మించకుండా వృత్తాకారంగా లైను పైన అమర్చిన జెట్స్ ద్వారా మొక్కకు అందించడం జరుగుతుంది.
అట్లానా, సరే.
ఇక మినీ మైక్రో జల్లు పద్ధతికి వస్తే దీంట్లో లాటరల్స్ను పైన అమర్చి మైక్రో స్ప్రింక్లర్లకు అటు ఇటు తిరిగే పరికరం అమర్చబడి ఉంటుంది. అదే పొగమంచు పద్ధతిలో లాటరల్స్ పైన పొగమంచు రూపంలో వెదజల్లే పరికరాన్ని అమర్చుతారు. అది నీరుని పొగ రూపంలో వెదజల్లుతుంది. ఈ పద్ధతి ఎక్కువగా హరిత గృహాలు అంటే గ్రీన్ హౌజ్ల్లో వాడతారు.
రాఘవ, మరి ఈ డ్రిప్ ను అమర్చడానికి ఏమేమి కావాలి?
అది నాకు కూడా ఖచ్చితంగా తెలియదు సురేష్. నాకు స్రవంతి అనే శాస్త్రవేత్త వివరించారు, అలానే చేశాను. నువ్వు కూడా ఆవిడనే అడుగు, తీసుకెళ్తా.
సరే అయితే పద, ఇప్పుడే పోదాం.
నమస్తే స్రవంతి గారు.
ఓ రాఘవ, ఏంటి ఇలా వచ్చావు? నీ పంటలు ఎలా ఉన్నాయి? దిగుబడి బాగా వస్తుందా?
వస్తుంది మేడం. ఇతను పేరు సురేష్. తిను కూడా డ్రిప్ పద్ధతిని పాటిస్తాడంట, అందుకని మీ దగ్గరకు తీసుకొచ్చా.
నమస్తే స్రవంతి గారు.
నమస్తే సురేష్. చెప్పండి, మీకు డ్రిప్ పద్ధతి గురించి ఏం వివరాలు కావాలి?
మేడం, డ్రిప్ అమర్చడానికి కావలసిన పరికరాల గురించి చెప్పారా?
ముందుగా డ్రిప్ అమర్చేటప్పుడు నీటిని ఇంకా ఎరువును అదుపు చేసే విభాగం అంటే హెడ్ కంట్రోల్ యూనిట్ కావాలి.
దీంట్లో ఏమేమి ఉంటాయి?
దీంట్లో నాన్ రిటర్న్ వాల్, ఎయిర్ వాల్, వాక్యూమ్ గేజ్, ఫిల్టర్ యూనిట్, ఫర్టిలైజర్ ట్యాంక్, గన్ మెటల్ వాల్, ప్రెషర్ గేజ్, ఇతర ఫిట్టింగ్లు ఉంటాయి.
మేడం, నీరు విస్తరింపజేసే విభాగం కూడా ఉంటుంది కదా?
అవును రాఘవ, దాన్ని వాటర్ కన్వేయన్స్ సిస్టమ్స్ అంటారు. దాంట్లో పీవీసి ప్రధాన ఇంకా ఉప ప్రధాన పైప్ లైన్లు, కంట్రోల్ వాల్, ఫ్లష్ వాల్, ఇతర ఫిట్టింగ్లు ఉంటాయి.
ఇంకా ఏమేమి ఉంటాయి మేడం?
ఇంకా నీటిని సక్రమ రీతిలో సరఫరా చేసే విభాగం అంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది.
మేడం, ఈ డ్రిప్ పద్ధతికి అనుకూలమైన పంటలు ఏంటేంటో చెప్తారా? నేను ఈసారి వివిధ రకాల పంటలు వేద్దామనుకుంటాను.
చెప్తాను రాఘవ. డ్రిప్ పద్ధతిని వివిధ వాణిజ్య పంటలు, కూరగాయ పంటలు, ఆకుకూరలు, పండ్ల తోటలు, పూల పంటల్లో అమర్చుకోవచ్చు.
ఈ పద్ధతి అన్ని పంటలకు ఒకేలా ఉంటుందా శాంతి మేడం?
సురేష్, డ్రిప్ అమర్చడం పంట రకం ఇంకా మొక్కల సాంద్రత, మొక్కల రోజువారీ అత్యవసర నీటి పరిమాణం, పంట కాలం, నేల తీరు ఇంకా స్వభావం, ఏటవాలు అంటే టోపోగ్రఫీ, పొలం విస్తీర్ణం, నీటి వసతి, లభ్యమయ్యే నీటి పరిమాణం, భూమి నుంచి నీటి లోతు, నీటి నాణ్యత, పంప్సెట్ రకం అంటే సెంట్రిఫ్యూగల్, టర్బైన్, సబ్మర్సిబుల్ పంప్సెట్టు, సమకూర్చే నీటి పీడనం అంటే ప్రెషర్ హెడ్, రోజుకు విద్యుత్ సరఫరా కాలం, భూమి నిలువ ఉంచుకునే నీటి సామర్థ్యం, వాతావరణ పరిస్థితి వంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది.
అలాగా మేడం, మరి ఈ డ్రిప్ అమర్చినప్పుడు మొక్కకు కావాల్సిన నీటి పరిమాణాన్ని ఎలా తెలుసుకోవాలి?
రాఘవ, బిందు సేద్యం రూపకల్పన చేస్తున్నప్పుడు పంటకు ఎంత నీరు అవసరం, ఇంకా ఎంత నీరు బిందు పద్ధతి ద్వారా పంపిస్తున్నామో తప్పకుండా తెలుసుకోవాలి. మొక్కల ద్వారా నీరు ఆవిరి అవ్వడం ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. అందుకని బిందు పద్ధతిని ఎండాకాలంలో పంటకు ఎక్కువ నీరు అందించే విధంగా రూపొందించాలి. డ్రిప్ పద్ధతిలో ఒక్కో మొక్కకు లేదా పొలానికి ప్రతిరోజు పట్టే నీటి పరిమాణం, ఉష్ణోగ్రత, సూర్యరశ్మి, గాలివేగం, గాలిలో తేమ, చెట్ల మధ్య దూరం, పొలం విస్తీర్ణం, పంట రకం, పంట స్వభావం, పెరుగుదల దశ, మొక్కల ద్వారా నీటి ఆవిరి అవ్వడం, నీరు కట్టే ఋతువు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మరి మేడం, ఈ బిందు సేద్యం ద్వారా నీరు అందించే వ్యవధి ఎలా అంచనా వేయాలి?
సురేష్, ఈ విషయం నేల స్వభావం ఇంకా వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. వేసవి కాలంలో ఇసుక నేలలైతే రోజుకు 3 సార్లు, తేలికపాటి ఇసుక నేలలైతే 2 రోజులకొకసారి, ఇంకా ఒండ్రుమట్టి నేలలైతే 2 లేదా 3 రోజులకొకసారి ఇవ్వాలి.
ఇంకా వర్షాకాలంలో వ్యవధి ఎలా ఉంటుంది మేడం?
రాఘవ, వర్షాకాలంలో ఇసుక నేలలైతే రోజుకొకసారి, తేలికపాటి గరప నేలలైతే 2 లేదా 3 రోజులకొకసారి, అదే ఒండ్రమట్టి నేలలైతే 3 రోజులకొకసారి నీరు పట్టాలి.
మరి శీతాకాలంలో మేడం?
శీతాకాలంలో ఇసుక నేలలైతే రోజుకొకసారి, తేలికపాటి గరప నేలలైతే వారానికి 2 సార్లు, ఒండ్రుమట్టి నేలలైతే 4 రోజులకొకసారి నీటిని పంటకు అందించాలి.
సరే మేడం, ధన్యవాదాలు. ఈసారి నేను కూడా బిందు సేద్యం నా పొలంలో అమర్చి వివిధ రకాల పంటలను పండించి మంచి దిగుబడులు సాధిస్తాను.
అవును మేడం, మీ సలహాల వల్ల నా పంట దిగుబడి కూడా పెరిగింది. ఇక వెళ్ళొస్తాం.
అది నా బాధ్యత. మీకు ఇంకా ఏం సలహాలు కావాలన్నా నన్ను కలవండి. నమస్తే.
నమస్తే మేడం, ఇక వెళ్ళొస్తాం.
మంచిది రాఘవ, సురేష్ వెళ్ళిరండి.
నీకు కూడా ధన్యవాదాలు రాఘవ, నాకు తగిన సలహాలు ఇచ్చి శ్రవంతి గారి దగ్గరికి తీసుకెళ్లావు.
అరే అలా అంటావేం సురేష్, మనలో మనకు ధన్యవాదాలు ఎందుకు. ఇంకా ఎలాంటి సమస్య ఉన్నా నువ్వు నాతో చెప్పు, నాకు తోచిన సాయం తప్పకుండా చేస్తాను. పద ఇంకా చేనుకు వెళ్దాం.
అవును పద రాఘవ.
విన్నారుగా రైతులారా, బిందు సేద్యం పద్ధతిని ఎలా అమర్చుకోవాలి, ఇంకా ఏ పంటల్లో అమర్చుకోవాలో. ఇప్పుడు బిందు సేద్యం ఇంకా బాగా ఉపయోగపడాలంటే నీటి యాజమాన్యం గురించి నేను కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్తాను. డ్రిప్పు నీటి పారుదల పరికరాలన్నీ బిఐఎస్ లేదా ISO నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండాలి. డ్రిప్ పెట్టుకోవాలంటే ముందు మొత్తం నేల విస్తీర్ణం, నేల స్వభావం, ఇంకా ఏటువాలు అంటే టోపోగ్రఫీ, నీటి వసతి, ఇంకా నీటి నాణ్యత పరీక్ష ఫలితాలు వివరాలు, మట్టి పరీక్ష ఫలితాలు, పండించాల్సిన పంటలు, ఆ ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితులు తెలుసుకొని ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఏదైనా పంటలకి డ్రిప్ పెట్టాలంటే ఆ పంట యొక్క కీలక దశలో అత్యధిక నీటి అవసరాలు తెలుసుకోవాలి. డ్రిప్ వ్యవస్థ యొక్క పరిమాణం పొలంలో అన్ని పంటలకు అన్ని నేలల కీలక దశలలో నీరు సరఫరా చేయగలిగేలా ఉండాలి. నేలలు, వాతావరణం, పంటలు, ఇంకా అవసరాన్ని బట్టి డ్రిప్ పరికరాలను ఎంచుకోవాలి. డ్రిప్పర్ రంధ్రాల ద్వారా విడుదల అయ్యే నీరు భూమి మీద ప్రవహించే విధంగా ఉండకూడదు. డ్రిప్ పైపులలో తగినంత పీడనం ఉండే విధంగా డ్రిప్ పైపులను అమర్చాలి. నీరు ప్రవహించేటప్పుడు డ్రిప్ పరికరాల వల్ల కోల్పోయిన పీడనం తీసివేసిన తర్వాత కూడా వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమయ్యే పీడనం పైపుల్లో ఉండే విధంగా పంపును అమర్చుకోవాలి. డ్రిప్ కంపెనీ యొక్క అధీకృత ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలోనే క్రమబద్ధంగా డ్రిప్ పారుదల వ్యవస్థను అమర్చుకోవాలి. డ్రిప్ పారుదల వ్యవస్థలోని హెడ్ కంట్రోలు, ఫిల్టర్ యూనిట్ వద్ద కాంక్రీట్తో కలిపిన సిమెంట్ ప్లాట్ఫారంని అమర్చుకోవాలి. దీనివల్ల హెడ్ కంట్రోలుకు దృఢత్వం కలగటమే కాకుండా వ్యవస్థ నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది. డ్రిప్ వ్యవస్థ యొక్క ముఖ్య అంటే ప్రధాన పైపులైను, ఉప ప్రధాన పీవీసీ పైప్లైన్లను భూమిలో గాడులు తీసి వేయాల్సి ఉంటుంది. ఆ గాడి లోతు విధిగా ప్రధాన పైపుకైతే 0.75 నుండి 0.9 మీటర్ల లోతు, ఇంకా 0.3 మీటర్ల వెడల్పు, ఉప ప్రధాన పైపులకు 0.6 మీటర్ల లోతు, ఇంకా 0.25 మీటర్ల వెడల్పు ఉండాలి. పీవీసీ ప్రధాన ఇంకా ఉప ప్రధాన పైపులను బాటకు పక్కగా వచ్చేలా అమర్చాలి. ప్రధాన పైపులను గాడిలోనే ఉంచి అతికించాలి. ఉప ప్రధాన పైపులు భూమిపైన అతికించి గాడిలోనే దింపి మట్టి కప్పాలి. గాడిలో పీవీసీ పైపు వేశాక పైపులకి అమర్చిన ఎల్ బెండు, టీ రెడ్యూసర్ల వద్ద దృఢత్వం కోసం పక్కలకు సిమెంటు, కాంక్రీట్ల బ్లాకులు అమర్చుకోవాలి. మొత్తం డ్రిప్ వ్యవస్థ అమర్చాక పైపుల్లో నీరు వదిలి వ్యవస్థ యొక్క పనితరం పరీక్షించుకోవాలి. డ్రిప్పు వ్యవస్థ నిర్వహణ విధానం అందులోని భాగాలైన ఫిల్టర్లని, ఉప ప్రధాన పైప్లైన్లని, లాటరల్లని, డ్రిప్ లైన్లని శుభ్రపరచటం, ఆమ్ల చికిత్స ఇంకా క్లోరిన్ చికిత్స విధానం, కంట్రోల్ వాల్వులు తెరిచే ప్రక్రియ, ఎరువుల ట్యాంక్ ఉపయోగించే విధానం తెలుసుకోవాలి. ఎరువులను ఫిల్టరైజర్ ట్యాంక్ ద్వారా నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా నేరుగా మొక్కలకి ఇవ్వాలి. నీటి వసతిని బట్టి ఫిల్టర్ను నిర్ణయించుకోవాలి. నీటి వసతిగా బోరు ఉన్నట్లయితే డిస్క్ ఫిల్టర్ లేదా స్క్రీన్ ఫిల్టర్ను, బోరు నుండి వచ్చే నీటిలో అధికంగా శుద్ధ మెత్తటి ఇసుక ఉన్నట్లయితే డిస్క్ ఫిల్టర్తో పాటు హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ను, ఇంకా నీటి వసతి బావి అయినట్లయితే గ్రావెల్ లేదా సాండ్ ఫిల్టర్తో పాటు డిస్క్ లేదా స్క్రీన్ ఫిల్టర్లను ఉపయోగించాలి. ఈ ఫిల్టర్లని క్రమం తప్పకుండా డ్రిప్పర్లను పరీక్షించుకోవాలి. వాటి ద్వారా సక్రమంగా నీరు విడుదల అవుతున్నది లేనిది గమనించాలి. ఒకవేళ డ్రిప్ రంధ్రాలు మూసుకొని పోయి నీరు సక్రమంగా బయటికి విడుదల కాకపోతే అవసరాన్ని బట్టి ఆమ్ల లేదా క్లోరిన్ చికిత్సలని నిర్వహించుకోవాలి. ఇప్పుడు చెప్పిన సలహాలన్నీ మీరు కూడా పాటించి మంచి లాభాలు పొందండి. అలాగే తక్కువ నీటితో ఎన్నో పంటలను సమగ్రంగా పండించండి. మళ్ళీ వచ్చే వారం మరో అంశంతో మీ ముందుకు వస్తాం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే
సరిత.
బావున్నాను నందిని, నువ్వెలా ఉన్నావు?
నేను బావున్నాను. మీ ఇంట్లో పిల్లలు, అత్త, మామ, భర్త ఎలా ఉన్నారు?
అందరూ బాగున్నారు. మరి మీ పిల్లలు, ఇంకా మీ ఆయన బాగున్నారా?
హా, బాగున్నారు. మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది.
అవునా? కంగ్రాట్స్.
ఏం కంగ్రాట్స్? ఏమో.
ఎందుకు, ఏమైంది?
మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది అని ఆనందపడాలో, ట్రాన్స్ఫర్ అయింది అని బాధపడాలో అర్థం కావట్లేదు.
బాధ ఎందుకు?
ఎందుకంటే మా పాప ఇప్పుడు 6వ తరగతి చదువుతుంది. తను ఇప్పుడిప్పుడే స్కూల్కి అలవాటు అవుతుంది అని అనుకుంటుంటే ఈ వార్త విన్నాను.
బాధపడకు. మీకు ట్రాన్స్ఫర్ అయిన ఊర్లో స్కూల్స్ కరువా ఏమైనా?
అలా కాదు. పిల్లల భవిష్యత్తు స్కూల్ చదువుపైనే ఆధారపడి ఉంటుంది. అంటే పాఠశాల చదువు భవిష్యత్తుకు పునాది వంటిది కాబట్టి పునాది బలంగా ఉండాలి కదా.
అవును, నేను ఆ విషయమే మర్చిపోయా.
ఇప్పుడు మా పాప కోసం ఎన్ని స్కూల్స్ తిరగాలో ఏమో, మళ్ళీ తనకు అనుకూలంగా ఉండే దానికోసం వెతకాలి.
బాధపడకు. మీ పాపకు అనుకూలంగా ఉన్న స్కూల్ పక్కాగా దొరుకుతుంది.
స్కూల్ దొరకడం సమస్య కాదు, కొన్ని గణగణాలు ఉంటాయి కదా.
అవునా? ఏంటవి?
అసలు పాఠశాల అనగా విద్యార్థులు ఉపాధ్యాయుల శిక్షణలో చదువుకునే పవిత్రమైన ప్రదేశం. దీనిని తెలుగు భాషలో బడి అని అంటారు. ముఖ్యంగా పాఠశాలలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాల.
అవును, ఇవి నాకు కూడా తెలుసు. కానీ కొన్ని జాగ్రత్తలు అన్నావు కదా, అవేంటి?
ఇప్పుడు మన పిల్లలు ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వారి చదువు పరంగా చుట్టుప్రక్కల పరిసరాలు ఇంకా మొదలగు వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి.
నాకు చెప్పు, నేను కూడా మా పాపను వేరే పాఠశాలలో చేర్పిద్దాం అనుకుంటున్నా. నాకు కూడా ఆ జాగ్రత్తలు సూచనలు ఏంటో చెప్పు.
హా, చెప్తాను.
నేను మా పాపను ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలో చేర్చా. కానీ నువ్వు అన్నావు కదా కొన్ని సూచనలు పాటించాలి అని. అవి ఏవి నాకు తెలియదు కాబట్టి డొనేషన్ గురించి మాట్లాడి చేర్పించా.
మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా డొనేషన్ గురించే. ఈ మధ్య కాలంలో ప్రాథమిక పాఠశాలలో చదువుకునే పిల్లలకి ఉన్నత పాఠశాలలో ఉండే పిల్లల్లా డొనేషన్ తీసుకుంటున్నారు.
అవును, నేను కూడా విన్నాను దీని గురించి.
డొనేషన్లు ఎక్కువగా తీసుకుంటున్నారు కానీ పిల్లలకు అందించవలసిన సదుపాయాలు మాత్రం అందించట్లేదు.
అంటే ఇంకా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి?
ముందుగా పిల్లలుండే పాఠశాల చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ పాఠశాల చుట్టూ పరిశ్రమలు, ఫ్యాక్టరీలు ఉండటం వల్ల పిల్లలు పీల్చే గాలి కలుషితమై, ఇంకా పరిశ్రమల నుండి పెద్ద పెద్ద శబ్దాలు రావడం వలన పిల్లల దృష్టి మొత్తం ఆ ధ్వని మీద పోతుంది. ఇంకా పిల్లలు తినే ఆహారం కూడా కలుషితం అవుతుంది. కాబట్టి మనం ఎంచుకున్న పాఠశాల చుట్టూ ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి.
అవునా? ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇంకా పాఠశాలలో చెట్లు ఏమైనా ఉన్నాయా అని గమనించాలి. ఎందుకంటే చెట్ల నుండి ఆక్సిజన్ వస్తుంది. దీనివల్ల పిల్లల బ్రెయిన్ చురుకుగా ఉంటుంది. ఇంకా పిల్లలకు గ్రంథాలయం ఉందా లేదో తెలుసుకోవాలి. గ్రంథాలయం వల్ల పిల్లలు ఖాళీ సమయంలో వాళ్లకు వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకుంటారు. ఇంకా న్యూస్ పేపర్స్ చదవడం మొదలగు వాటి వల్ల పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు పెరుగుతుంది. దానివల్ల ఖాళీ సమయంలో ఏదో ఒకటి చదవాలి అనే కోరిక పెరుగుతుంది.
అవును, పుస్తక పఠనం చాలా మంచి అలవాటు.
ఇంకా పిల్లలకు వేరుగా భోజనశాల ఉండాలి. ఎందుకంటే భోజనశాల పర్యవేక్షణలో భోజనం తినే ముందు పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇంకా ప్రేయర్ సాంగ్స్ వలన పిల్లల్లో క్రమశిక్షణ పద్ధతులు అలవడతాయి. ఇంకా పిల్లలకు నృత్యం తరగతులు, సంగీతం తరగతులు ఉండాలి. దానివల్ల పిల్లల్లో కో కరికులర్ యాక్టివిటీస్ పెరుగుతాయి.
నిజమే, అవి కూడా ఉండాలి.
పిల్లలకు ప్రయోగశాలలు ఉండాలి. దానివల్ల పిల్లల్లో థియరీ వినడం కన్నా చెప్పేది ప్రయోగ రూపంలో చెప్పితే పిల్లలకు ఎక్కువగా గుర్తుంటుంది. అందువల్ల తప్పనిసరిగా సైన్స్ సబ్జెక్టుకు ప్రయోగ తరగతులు ఉండాలి. ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచంలో నోటితో చెప్పే వాటికంటే చేతితో చేసిన వాటికి ఎక్కువ స్పందన ఉంటుంది.
అప్పుడే పిల్లలకు కంప్యూటర్ తరగతులు అవసరమా?
అవసరమా అని ప్రశ్న ఏంటి? ఇంకా పిల్లలకు చిన్నప్పటి నుంచే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కంప్యూటర్ తరగతుల వల్ల పిల్లల్లో డ్రాయింగ్, పెయింటింగ్ లాంటి అలవాట్లు అలవడతాయి. ఇంకా ఇప్పుడు ప్రతి పాఠశాలలో నూతన పద్ధతులలో పాఠాలు చెబుతున్నారు కదా, దానివల్ల కంప్యూటర్ ప్రాజెక్ట్ పనులు ఇస్తారు. అందుకు కంప్యూటర్ తరగతులు తప్పక అవసరము.
ఇంకా పిల్లల ఆటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నందిని?
ఆటలంటే గుర్తుకు వచ్చింది. పిల్లలకు కంప్యూటర్లో ఆటలు ఎలా ఆడాలో కూడా నేర్పిస్తారు. పిల్లలకు వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిట్ రన్నింగ్ ఆటలు నేర్పడానికి పీటీ సార్ లేదా మేడం ఉన్నారో చూడాలి. పీటీ సార్ లేదా మేడం ఉండడం వల్ల పిల్లలకు ఆటలు ఎలా ఆడాలి, ఇంకా ఆటలో పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటో చెబుతారు. పిల్లలకు వారంలో ఒక్కరోజైనా ఆటలు ఆడడానికి సమయం కేటాయించాలి.
అవును, ఆటలు ఆడటం వల్ల పిల్లలలో చురుకుదనం పెరుగుతుంది. ఇంకా చురుకుగా ఉండటం వల్ల పిల్లలు అన్ని రంగాల్లో ముందుంటారు. ఇంకా పిల్లల్లో చురుకుదనం పెంచాలంటే వాళ్లకు యోగా మరియు మెడిటేషన్ పాఠాలు కూడా ఉండాలి కదా.
అవును, బాగా గుర్తు చేశావు. యోగా వల్ల పిల్లలు ఆరోగ్యంగా, ఇంకా మెడిటేషన్ పాఠాల వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రతతో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.
సరిగ్గా చెప్పావు నందిని. ఇంకా ముఖ్యంగా పిల్లలకు బోధించే ఉపాధ్యాయులు ఎలా ఉండాలి?
ఉపాధ్యాయులు వారు బోధించే సబ్జెక్ట్ లో పట్టు కలిగి ఉండాలి. ఇంకా వారికి తగిన సమర్థతలు మరియు అర్హతలు కలిగి ఉండాలి. పిల్లలకు డిజిటల్ పద్ధతుల్లో పాఠాలు బోధించాలి.
డిజిటల్ పద్ధతి అంటే ఏమిటి నందిని?
డిజిటల్ పద్ధతి అంటే ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు చెప్పడం. అంటే మనం చదువుకునే రోజుల్లో నల్ల బోర్డ్ మరియు శుద్ధముక్కతో రాసి చెప్పేవారు కదా. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల పిల్లలకు కూడా డిజిటల్ పద్ధతిలో పాఠాలు బోధించాలి. ఇంకా పిల్లలు చదువుకునే పాఠశాలలో కుర్చీలు, బల్లలు మొదలైన సామాగ్రి తప్పక ఉండాలి.
పిల్లలకు ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారో తెలుసుకోవా?
అవును, పిల్లలకు ఉపాధ్యాయులు బోధించే విధానం తప్పక తెలుసుకోవాలి. పిల్లలకు కేవలం పుస్తకాలలో ఉన్న వాటి గురించే చెప్తే అర్థం కాకపోవచ్చు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాటిని ఉదాహరణ తీసుకొని చెబితే పిల్లలకు తొందరగా అర్థం అవుతాయి. పిల్లలు చదువుకునేటప్పుడు కూడా బయట వాటిని ఉదాహరణగా తీసుకొని చదువుకుంటారు. దానివల్ల పిల్లలకు ఎక్కువ రోజుల వరకు గుర్తుంటుంది.
ఇంకా ఏమన్నా ఉన్నాయా నందిని?
ముఖ్యంగా పిల్లలను పాఠశాలలో చేర్చే ముందు ఆ పాఠశాల గవర్నమెంట్ గుర్తింపు ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి వాళ్ళ పాఠశాల నకిలీ గుర్తింపు ఉండడం వల్ల ఆ పాఠశాలను మధ్యలోనే ఆపేశారు. పాఠశాల మధ్యలో ఆపివేయడం బాగానే ఉంది, కానీ పిల్లల చదువు మధ్యలో ఆగిపోవడం వల్ల పిల్లలకు ఒక సంవత్సరం ఆగిపోయింది. అందువల్ల గవర్నమెంట్ గుర్తింపు ఉందో లేదో చూసుకోవాలి.
చాలా మంచి జాగ్రత్త చెప్పావు.
ఇంకా పిల్లలకు బస్సు రవాణా సౌకర్యం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పాఠశాలకు దగ్గరగా ఉన్న పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వస్తారు. మరి దూరంగా ఉన్న పిల్లల కోసం ఖచ్చితంగా రవాణా సౌకర్యం కలిగి ఉండాలి. బస్సు నడిపే డ్రైవర్కు లైసెన్స్ ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలను జాగ్రత్తగా పాఠశాలకు తీసుకువెళ్ళాలి మరియు జాగ్రత్తగా ఇంటి దగ్గరకు తీసుకురావాలి. ఇంకా బస్సులో క్లీనర్స్ తప్పకుండా ఉండాలి. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, ప్రయాణించేటప్పుడు మధ్యలో కిటికీలలో పిల్లలు చేతులు పెట్టకుండా చూసుకోవాలి.
పిల్లల భాషలో ఏమన్నా జాగ్రత్త తీసుకోవాలా నందిని?
తప్పకుండా తీసుకోవాలి. మనం మన పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చేర్చినంత మాత్రాన పిల్లలకు ఇంగ్లీష్ రాదు. ఇంకా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడాలి. కాబట్టి మనం చేర్చే పాఠశాలలో చదువుతో పాటు క్రీడలు, స్పోకెన్ ఇంగ్లీష్ పాఠాలు కూడా ఉండాలి. ఇంకా గెస్ట్ లెక్చర్ లాంటివి పిల్లలకు చెబుతున్నారా లేదో తెలుసుకోవాలి. ఇలాంటి గెస్ట్ లెక్చర్లలో పిల్లలకు రాత మరియు ఏకాగ్రత వచ్చే మెడిటేషన్ క్లాసెస్ ఇప్పించాలి. దానివల్ల పిల్లలకు ఏకాగ్రత పెరిగి చదువుకునేటప్పుడు దృష్టి వేరేదానిపై మళ్లించకుండా ఉంటారు.
అవును, ఇలాంటి తరగతులు చెప్పడం వల్ల పిల్లల మైండ్ కూడా చురుకుగా పనిచేస్తుంది.
మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన పిల్లలకు అలవాటు కావాలి కదా. ఇంకా పిల్లలకు ట్యూషన్ కూడా చెబుతారా లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పినా అర్థం కాకపోతే ట్యూషన్ టీచర్ చెప్పింది అర్థం కావచ్చు. స్కూల్ అయిపోగానే కొంచెంసేపు విరామం ఇచ్చి తర్వాత ట్యూషన్ చెప్పించాలి. దీనివల్ల పిల్లలు హోంవర్క్ తప్పకుండా చేస్తారు.
సరిగ్గా చెప్పావు నందిని.
మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్నప్పుడు మనం అనుకున్న సదుపాయాలతో ఉన్న స్కూల్ వెతకాలి అంటే కొంచెం కష్టమే కదా. అందుకే నా దిగులంతా.
నువ్వు అనుకున్న సదుపాయాలు గల స్కూల్ నీకు తప్పకుండా దొరుకుతుంది. ఇంకా నాకు పిల్లలను పాఠశాలలో చేర్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాగా వివరించావు.
అలా ఏం లేదు, నాకు తెలిసినది నీకు కొంచెం చెప్పానంతే.
నువ్వు చెప్పిన సూచనలన్నీ మా పాప చదివే స్కూల్లో ఉన్నాయో లేదో కనుక్కోవాలి. ఒకవేళ నువ్వు చెప్పినట్టు గవర్నమెంట్ గుర్తింపు లేకపోతే మా పాప పాఠశాలను మార్పిస్తాను. ఈరోజు నాకు తెలియని విషయాలపై అవగాహన కల్పించావు. నువ్వు వేరే ఊరెళ్ళినా నేను నిన్ను సంప్రదిస్తూ ఉంటాను నందిని.
అలాగే సరిత, ఇక ఇంటికి వెళ్తాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది.
సరే నందిని, మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. నువ్వు ఈ వేళ చెప్పిన విషయాలన్నీ మా ఆయనకు చెప్పి ఇప్పుడు చేర్పించబోయే స్కూల్లో ఈ సదుపాయాలన్నీ ఉన్నాయో లేదో కనుక్కోమని చెప్తాను నందిని.
మంచి నిర్ణయం తీసుకున్నావు సరిత. సరే మరి ఇక ఉంటాను.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో సొరకాయ వడల తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. సొరకాయ వడల తయారీకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, బియ్యపిండి 1 కప్పు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి 2 టీ స్పూన్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 4 రెబ్బలు, 2 గంటలు నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్ల చొప్పున, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర తరుగు 1/2 కప్పు, నూనె వేయించడానికి సరిపడా. అందరూ రాసుకుంటున్నారు కదా, మనం తయారీ విధానంలోకి వెళ్లిపోదాం. 1 వెడల్పాటి పాత్రలో సొరకాయ తురుము, బియ్యపిండి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఉల్లి, కరివేపాకు తరుగు, జీలకర్ర, పెసరపప్పు, శనగపప్పు, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి నీరు పోయకుండా బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకుని వెడల్పుగా పూరిలా కాస్త పలుచగా ఒత్తుకొని నూనెలో దోరగా వేయించుకోవాలి. అంతే, కరకరలాడే సొరకాయ వడలు రెడీ. విన్నారు కదా సొరకాయ వడల తయారీ విధానం? సొరకాయ వడల్లోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు: జీర్ణాశయానికి సహాయం చేస్తుంది, కాలేయం యొక్క వాపుని తగ్గిస్తుంది, మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది, సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. పోషక విలువలు: 100 గ్రాముల పచ్చి సొరకాయలో శక్తి 12 కిలోకాలరీలు, ప్రోటీన్లు 0.2 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 2.5 గ్రాములు, విటమిన్ ఏ సి పుష్కలంగా ఉంటాయి. విన్నారు కదా సొరకాయ వడలలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. మరెందుకు ఆలస్యం? ఎంతో రుచికరమైన సొరకాయ వడ చకచకా చేసుకుని ఆస్వాదిస్తారని ఆశిస్తూ వచ్చే వారం మరో రుచికరమైన వంటకంలో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగానికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: డ్రిప్ పద్ధతి ద్వారా ఎంత శాతం నీరు ఆదా చేసుకోవచ్చు? ఏ 10-20%, బి 20-50%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 20-50%. గత వారం రెండవ ప్రశ్న: సన్నకారు, మధ్యకారు రైతులకు ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుంది? ఏ 90%, బి 70%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 90%. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ స్వరూప దోమల్గూడ, కనపర్తి వివేక్ ఉప్పరమల్యాల. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు శ్రీమతి అనురాధ వర్మ, మోహన వర్మ హైదరాబాద్, సతీష్ వర్మ కరీంనగర్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కొర్వి వరలక్ష్మి, కరీంనగర్. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: డ్రిప్ లో నీటిని మరియు ఎరువుని అదుపు చేసే విభాగాన్ని ఏమంటారు? ఏ హెడ్ కంట్రోల్ యూనిట్, బి వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ప్రశ్న మరొకసారి: డ్రిప్ లో నీటిని మరియు ఎరువును అదుపు చేసే విభాగాన్ని ఏమంటారు? ఏ హెడ్ కంట్రోల్ యూనిట్, బి వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ వారం రెండవ ప్రశ్న: వర్షాకాలంలో ఒండ్రు మట్టి నేలల్లో ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పట్టుకోవాలి? ఏ 3 రోజులకొకసారి, బి వారానికొకసారి. ప్రశ్న మరొకసారి: వర్షాకాలంలో ఒండ్రు మట్టి నేలల్లో ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పట్టుకోవాలి? ఏ 3 రోజులకొకసారి, బి వారానికొకసారి. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1 బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 ఏ అని, బి అయితే 2 బి అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరొకసారి 9550704672 నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు. ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకానీ ఏలుకో, రైతన్నా మేలుకో లోకానీ ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.